హలో లిజినర్స్, ఇవాల్టి ఎపిసోడ్లో చీమలు పెట్టిన పుట్టలు కదవిందాం. ఏమ్రా రాజు, ఇప్పుడైనా రావటం? అడిగింది అక్క. అవునక్క అంటూ ఆటోని పక్కనే ఉన్న షెడ్లో పార్కు చేశాను. వెనక సీట్లో ఉన్న లంచ్ బాక్సు, డబ్బుల డబ్బా, చైన్ లాకు అన్నీ వేసి బయటకు వచ్చాను. ఏంటోరా, పొద్దుననగా వెళ్ళిపోతావు, బాక్స్ పట్టుకెళ్తావు, కానీ టైం చూసుకొని తింటున్నావో లేదో అని అనుమానంగా ఉందిరా నాకు అంటూ కేకేసింది అక్క. శ్యామలా, మీ ఆయన వచ్చాడే, వడ్డించేయమ్మా, ఏ వేడప్పుడు తిన్నాడో ఏమో. అలాగే అమ్మా, వచ్చేసారా ఆయన అంటూ బయటకు వచ్చింది శ్యామల. ఏంటండి ఈరోజు ఇంత ఆలస్యమైంది, ఎప్పుడూ లేదు, ఏదైనా పెద్ద బేరం తగిలిందా అడిగింది శ్యామల. లేదు శ్యామల, డబ్బు వచ్చే బేరం కాదు, డబ్బు పోయే బేరం అన్నాను. అంటే అడిగింది, ఆటో పంచర్ అయింది, అది చేయించుకొచ్చాను, మళ్ళీ పొద్దున్నే స్కూలు, పిల్లల్ని తీసుకెళ్ళాలి, అసలే పరీక్షలు కూడాను పాపం వాళ్ళకి అన్నాను. సర్లేండి, రండి త్వరగా స్నానం చేసి భోజనం వడ్డిస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది శ్యామల. అనసూయమ్మ కూతురు శ్యామల, తమ్ముడు రాజుకే ఇచ్చింది కూతుర్ని. ఆ ముగ్గురు తప్ప నా అన్న వాళ్ళెవరూ లేరు వారి కుటుంబంలో. ఈనాడు అనసూయమ్మ పెళ్ళైన ఏడాదికే తల్లిపోయింది. ఏడాది తిరగకుండానే తండ్రి కూడా కాలం చేశాడు. అక్క బావ వద్దే పెరిగాడు రాజు. చదువబుద్ధి ఎంతైనా చదివించి పెద్ద ఉద్యోగం చేయించాలని తాపత్రయపడ్డారు, కానీ అనసూయమ్మ దంపతులు అత్యవసర మార్కులతోనే గట్టెక్కేవాడు రాజు. అలాగని చెడు అలవాట్లు ఏమీ లేవు, చదువు పట్ల శ్రద్ధ చూపేవాడు పాపం, కానీ తెలివితేటలు తక్కువ. ఇంటర్ పాస్ అయ్యాక చదువు పట్ల శ్రద్ధ చూపుతున్నాడు కదా అని ఎంబీఏలో ఏబీఏలోనూ చేర్పించాను అనసూయమ్మ దంపతులు. 3 ఏళ్ల కోర్సు, ఎలాగే 5 ఏళ్లకి పూర్తి చేసే రాజారావు బీఏ అనిపించుకున్నాడు, కానీ తెలుగు సబ్జెక్టులో మాత్రం మంచి మార్కులు వచ్చేవి. అనర్గళంగా మాట్లాడేవాడు, అలాగే రాసేవాడు కూడా. బీటెక్లు ఎంటెక్లు చదివి మంచి ర్యాంకులతో పాస్ అయిన వాళ్ళకే సరైన ఉద్యోగాలు దొరకని ఈ రోజుల్లో రాజు లాంటి వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది అనుకోవటం, అందుకోసం ప్రయత్నించటం వ్యర్థం అని తోచింది అనసూయమ్మకి దంపతులకి. చదివిన చదువుకి సరైన ఉద్యోగం ఏది దొరక్క ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు రాజు. స్కూల్ సమయానికి పిల్లల్ని తీసుకెళ్ళటం, తిరిగి తీసుకురావటం, ఖాళీ సమయాల్లో షేర్ ఆటోగా నడపటం విసుగులేని పని, విరామం లేని జీవితం అయ్యింది. రోజులు సాఫీగా గడుస్తున్నాయనగా ఒక రోడ్డు ప్రమాదంలో అనసూయమ్మ భర్త పోయాడు. అప్పటి నుండి రాజే ఆ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. ఖర్చులు పోగా నెలకి 8,000 దాకా సంపాదిస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు ఆ ముగ్గురు జీవులు. ఏమండి వచ్చారా, వడ్డించేశాను అంది శ్యామల. వచ్చి కూర్చున్నాను కానీ ముభావంగా భోంచేస్తున్న నన్ను చూసి ఆశ్చర్యపోయింది శ్యామల. ఏమైందండి దిగులుగా కనపడుతున్నారు, కొంపతీసి మీ కథ తిరిగి వచ్చేసిందా ఏమిటి ఈసారి కూడా అని అడిగేసింది. నేను అవాక్కయ్యాను. దీనికి ఎలా తెలిసిందబ్బా అనుకున్నాను. బాగానే కనిపెట్టావు కానీ ఈసారి కథ తిరిగి రావడానికి నేను సెల్ఫ్ అడ్రస్ కవర్ స్టాంప్ అంటించి పంపితే కదా అన్నాను. మరి ఎలా తెలిసిందండి అని అడిగింది. ఈ పత్రిక వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచివాళ్ళు శ్యామల. ప్రచురణకై వచ్చిన కథలను త్వరగా పరిశీలించి ప్రచురణ కాని కథలను రచయితలకు పోస్ట్ కార్డు ద్వారా మీ కథ ప్రచురణకు ఎంపిక కాలేదు అని తెలియపరచడానికి చింతిస్తున్నాం అని ఒక ముక్క రాసి మరీ పడేస్తుంటారు. 7 ఏళ్ల తరబడి వేచి ఉండక్కర్లేకుండా అన్నాను. మరి మిగతా పత్రిక వాళ్ళు అని అడిగింది. ఎంపిక అయినటువంటి అవ్వనటువంటివి కానీ ఈ సంగతి చెప్పకపోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కథ తిరిగి పంపటం కుదరదు అని నిబంధనల్లో కూడా మెన్షన్ చేస్తారు. 7 ఏళ్ల తరబడి వేచి ఉండటమే వారం వారం పత్రిక కొనుక్కోవటం, మన కథ పడింది లేనిది చూసుకోవటం, పడకపోతే నిరుత్సాహపడటం. అలవాటైపోయిందిలే నాకు అన్నాను భోజనం మిగుస్తూ. పోనీలేండి, వెంటనే తెలిసిపోయింది కదా, మరో పత్రికకు పంపండి అంది శ్యామల. ఏం పంపటమో అని నిరుత్సాహంగా నిట్టూర్చి వాకిట్లోకి వెళ్ళి నొలక మంచం మీద నడుము వాల్చాను. అక్క తన గదిలో పడుకున్నట్టుగా ఉంది. శ్యామల వంటింట్లో పని చక్క పెట్టుకుంటూ ఉంది. పున్నమి రాత్రి చంద్రుడు చెట్ల కొమ్మల్లోంచి తొంగి చూస్తున్నాడు. చల్లటి వెన్నెలలో ఆకాశం విరజలు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నా నాకు నిద్ర పట్టం లేదు. తిరిగొచ్చిన కథ గురించి ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ నా మది పాత జ్ఞాపకాల్లోకి జారిపోయింది. షహబాస్ రాజు అదరగొట్టేశావు అన్నారు తెలుగు మాస్టారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజులవి. ఆ రోజు ఎలక్యూషన్, కలమ కత్త అని ఏది గొప్ప అన్న టాపిక్ మీద మాట్లాడాలి. కలమే గొప్ప అన్న వాదనకి ప్రథమ బహుమతి వచ్చింది. అది నా జీవితంలో మొదటి అచీవ్మెంట్. స్నేహితులంతా పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. ఎంత సంబరపడిపోయాను ఆ రోజు. అక్కాబావ కూడా చాలా సరదా పడ్డారు. అంతకుముందు రోజు దాకా బీఏలో యావరేజ్ స్టూడెంట్గా క్లాస్లో ఉన్న నేను హేళనగా చేసిన వాళ్ళు కూడా, అవమానించిన వాళ్ళు కూడా ఆనాటి నుండి కొద్దిగా గౌరవించడం మొదలుపెట్టారు. నాలోనే ఆత్మవిశ్వాసం కూడా పెరగసాగింది. ఆ మర్నాడు క్లాస్ అవుతుండగా ప్యూన్ నోటీసులు పట్టుకొచ్చాడు. అది చదివి వినిపించారు తెలుగు మాస్టారు. ఈ సంవత్సరం యాన్యువల్ డే సందర్భంగా ఓ సావనీర్ తీయబోతున్నామని, కథలు కవితలో వ్యాసాలు రాయాలనుకున్న వారు 10 రోజుల్లోగా తమ తమ రచనలు పంపి వైస్ ప్రిన్సిపల్ గారికి అందజేయవలసిందిగా మెన్షన్ చేసింది. క్లాసులో అంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కానీ ఆ తర్వాత ఎక్కడ చూసినా ఆ టాపిక్ మీదే చర్చ. తర్వాత కాలేజీ విడిచిపెట్టాక స్నేహితులమంతా కలిసి సరదాగా బీచ్కి వెళ్ళాం. బఠానీలు తింటూ ఇసుక దిబ్బల మీద కూర్చుని సావనీర్ గురించి చర్చిస్తున్నాం. హఠాత్తుగా ఓ స్నేహితుడు అన్నాడు, అవునరా రాజు, నువ్వు సావనీర్కి కథ ఎందుకు రాయకూడదు అంటే. మిగతా స్నేహితులంతా రాయాలి అని అరవసాగారు. వాళ్ళ ప్రోత్సాహాన్ని, అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆనందంతో కళ్ళు చెమ్మరిల్లాయి. ఎలక్యూషన్ ఒకసారి ఏదో బహుమతి వచ్చినంత మాత్రాన నాలో అంతటి ప్రావీణ్యత ఉంది అనుకోకూడదని వారితో అన్నాను. అయినా నన్ను ప్రోత్సహించారు. విధి లేక సరే అని ఒప్పుకొని తర్వాత తప్పుకుందాము అనుకున్నాను. కానీ వాళ్ళని ఎందుకు నిరుత్సాహపరచడం అని తోచింది. ప్రయత్నించాలని అనిపించింది. ఏవో ఊహలు రాసాగాయి. వచ్చిన ఊహలు చెదిరిపోకుండా రాయసాగాను. రాస్తున్న కొద్దీ ఊరసాగాయి. నాకే ఆశ్చర్యం వేసింది. ప్రోత్సాహం ఎంత పనైనా చేయిస్తుంది అని ఆ రోజే నాకు తెలిసింది. కొత్త కథ పూర్తి చేశాను. స్నేహబంధం అనే పేరు కూడా పెట్టాను. స్నేహితులకు చదివి వినిపిస్తే బాగుంది అని భుజాలకెత్తుకొని తిప్పేశారు. సావనీర్ తయారైంది. యాన్యువల్ డే ఫంక్షన్ నాడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి సావనీర్ని ప్రిన్సిపల్ గారు విడుదల చేశారు. తన ఉపన్యాసంలో సావనీర్ గురించి వర్ణిస్తూ, ముఖ్యంగా చి రాజారావు రాసిన స్నేహబంధం కథ చాలా బాగుంది. స్నేహం విలువ తెలియాలంటే ప్రతి ఒక్కరూ చదివి తీరాలి అన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. ఇంతటి ప్రోత్సాహం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. స్నేహితులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ ఆలోచనలతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. మరునాడు పిల్లలందరినీ సకాలంలో స్కూల్కి దింపాను. పరీక్ష వ్యవధి 3 గంటలే కాబట్టి పెద్ద బేరం చూసుకోకుండా అరగంట ముందే వచ్చి స్కూల్ ముందు ఓ చెట్టు కింద ఆటో పార్క్ చేసి కూర్చొనున్నాను. ఇంతలో సెల్ ఫోన్ మోగింది. అది నా స్నేహితుడు. కంగ్రాట్స్ రాజు, నీ కథ సాధారణ ప్రచురణకి ఎంపికైందిరా. ఈరోజు విడుదలైన వారపత్రిక చూడు, సాయంత్రం కలుద్దాం అని ఫోన్ కట్ చేశాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆ మధ్య తిరిగి వచ్చిన కథ, వినాయక చవితి కథల పోటీకై ఆ పత్రికలో ప్రకటన పడితే పంపానని. సెలెక్ట్ అవుతుందని నమ్మకం కూడా లేదు, అందుకని ఆశ పెట్టుకోలేదు కూడా. ఆ సంగతే మర్చిపోయాను. స్కూలు విడిచిపెట్టాక పిల్లలందరినీ ఇళ్లలో దింపి దోవలో పత్రిక కొనుక్కొని చూసుకున్నాను. చాలా ఆనందం వేసింది. ప్రథమ బహుమతి పొందిన కథా రచయిత, చాలా గొప్ప రచయిత అనుకుంటా. ఇంతకు ముందు కూడా చాలా కథలు నవలలు రాసిన రచయిత అతను, కానీ ఎప్పుడూ సునారా అనే కలం పేరుతో రాస్తూ ఉంటాడు. అంతేకాదు, సాధారణ ప్రచురణకు ఎంపికైన ఇతర కథల రచయితలలో ఒకళ్ళిద్దరు పేరుపడ్డ రచయితలే. వాళ్ళ పేర్ల మధ్య నా పేరు చూసుకొని చాలా మురిసిపోయాను. స్నేహితులు పార్టీ ఇవ్వమంటే ఆ రోజు రాత్రి ఓ హోటల్లో భోజనాలు చేశాం. 4 వారాల తర్వాత విడుదలైన పత్రికలో నా కథ పడింది. కథ బాగుంది, చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత వారం పత్రికలో ఎవరో పాఠకుడి స్పందన చదివి చాలా ఆనందించాను. అది ఏముందంటే, ప్రథమ బహుమతి పొందిన కథ కంటే ద్వితీయ బహుమతి పొందిన కథ చాలా బాగుంది అని, అంతేకాదు సాధారణ ప్రచురణకు ఎంపికైన రాజారావు గారి కథ పట్టుదల బహుమతికి ఎంపిక కాకపోవటం ఆశ్చర్యం కలిగించిందని ఆ పాఠకుడు రాశాడు. బహుమతి రాకపోయినా బహుమతి వచ్చినంత ఆనందం కలిగింది. నేను, నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అనుకోవటం సహజం, కానీ ఎవరో ఒక్కు మొహం తెలియని వ్యక్తి, ఓ పాఠకుడు అలా అనటం చాలా సరదా అనిపించింది. ఓ చాలి చాలని సాదాయంతో 3 జీవులు ఎలాగో నెట్టుకొస్తున్నామని అనుకునే సమయాన ఓ శుభవార్త నా చెవిన పడింది. నా భార్య అది నా భార్య అది శుభవార్త అయినా నాకు పిడుగులాంటి వార్త అనిపించింది. 4వ ప్రాణిని పోషించాలన్న దిగులు నన్ను వెంబడించింది. నగరంలో ఉన్న ఓ పెద్ద బట్టల దుకాణం వ్యాపారికి కారు డ్రైవర్ కావాలన్న ఓ ప్రకటన చూసి అతన్ని సంప్రదించాను. 12,000 ఇస్తానన్నారు, సమయం ఎక్కువ కేటాయించవలసి వస్తుంది అన్నారు. పై ఊరి ప్రయాణాలు కూడా ఉంటాయని, టీఏడిఈలు కూడా ఉంటాయని అన్నిటికీ ఒప్పుకున్నాను. ఇంట్లో సంప్రదించి ఓ శుభముహూర్తం చూసి కొత్త ఉద్యోగంలో చేరాను. చేరిన కొద్ది రోజులకే యజమాని చాలా మంచి వ్యక్తి అని గ్రహించాను. నన్ను ఓ డ్రైవర్గా కాకుండా సొంత మనిషిలాగా చూస్తూ ఉండేవారు. ఏమిటో, కథలు కూడా రాస్తూ ఉంటాయి నువ్వు అన్నారు ఆయన ఒకరోజు. నేను అవాక్కయ్యాను. ఆయన చేతిలో వారపత్రిక చూసి, ఓహో ఈయన సాహితీ ప్రియుడు అనుకుంటా అన్నమాట అని అనుకున్నాను. కథ చివర ఫోన్ నెంబర్ని బట్టి పోల్చి ఉంటారేమో అని ఊహించాను. ఏదో మీ ఆశీర్వచనం సార్ అన్నాను. బాగా రాసావోయ్, కీప్ ఇట్ అప్ అన్నారు. ఆ తర్వాత కూడా ప్రముఖ వారపత్రికల్లోని కథలపై నాతో చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అంత పెద్ద వ్యాపారవేత్త సాహితీ ప్రియుడవటం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. 2 మాసాలు గడిచాయి. ఓ పత్రికలో దీపావళికి నవలల పోటీ పడింది. 180 పేజీలు మించకుండా రాసి పంపాలని ఒక నిబంధన. ప్రథమ బహుమతి 50,000, చివరి బహుమతి 10,000 అని ఉంది. చివరి బహుమతి వచ్చిన నా జన్మ తరించిపోతుంది అనుకున్నాను. కానీ ఊహించడానికి కూడా నేను అర్హుడను కాను అని అనుకుని సరిపెట్టుకున్నాను. 100 సంఖ్యలలో నవళ్ళు వస్తాయని తెలుసు. ప్రాథమిక స్క్రూటినీ కూడా కొన్ని చదవకుండానే కొట్టి పారేస్తారని విన్నాను. మిగిలిన వారిలో దస్తూరి బాగోలేదని, పేరుపడ్డ రచయితలు కాదని పడేస్తారని కూడా విన్నాను. అలాంటప్పుడు నా నవలకి బహుమతి వస్తుంది అని ఆశించటం వ్యర్థం అని తెలుసు. కానీ ఈసారి స్నేహితులే కాకుండా మా అక్క కూడా ప్రోత్సహించటం నాకు నచ్చింది. పాఠకుల స్పందన, యజమాని మాటలు, స్నేహితుల ప్రోత్సాహం అన్నీ గుర్తొచ్చాయి. ఇంతమంది ఆశీస్సులు నాపై ఉన్నప్పుడు ప్రయత్నించటం నా బాధ్యత అని భావించి దేవుడిని స్మరించి రాయటం మొదలుపెట్టాను. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా కర్దపూర్ ప్రాంతాన్ని నేపథ్యంగా ఎంచుకుని అక్కడి తెలుగువారి జీవిత శైలిని సంబంధించిన కథా వస్తువును దృష్టిలో పెట్టుకుని నవల రాయటం ప్రారంభించాను. ప్రవాసాంధ్రులకు తెలుగుపై ఉన్న గౌరవం వర్ణాతీతమని నాకు తెలుసు. మా బావ బాల్యం ఆ ప్రాంతంలోనే గడిచింది. అక్కడి తెలుగువారు ఎంతో ఐకమత్యంగా ఎంతో అభిమానంగా ఉండేవారని చెప్తుండేవారు. 170 పేజీల దాకా నవలను రాయగలిగాను. దాదాపు మరో 5 లేక 6 పేజీలు నవల ముగుస్తుందనగా ముగింపు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, సందేశంతో కూడగట్టుకుని ఉండాలని మెదడుకు సానబెట్టాను. మొత్తానికి నవల పూర్తి చేశాను. విజయం కలుగుతుందన్న ఆశ నాకు అనూహ్యమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ రోజు యజమాని తన ఫామ్ హౌస్కి తీసుకెళ్ళమని ఆజ్ఞాపించాడు. దాదాపు సగం దూరం వెళ్ళుంటాం. నా సెల్ ఫోన్ మోగింది. నా భార్య నుండి ఒక కాల్. అక్కకి 2 రోజుల నుంచి ఒంట్లో బాగోలేదని తెలుసు. బహుశా ఫోన్ అందుకేనేమో అనిపించింది. అదే జరిగింది. నా భార్య గొంతు. యజమాని అనుమతి తీసుకుని కారు ఆపి మాట్లాడాను. ఏమండి, మా అమ్మకి జ్వరం తీవ్రంగా ఉంది, స్పృహ తప్పిపోయింది. పక్కింటి అబ్బాయి సాయంతో కేర్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మీరు వెంటనే అక్కడికి వచ్చేయండి అని ఫోన్ కట్ చేసేసింది. నేను కారు కంగారు పడ్డాను. యజమాని అది గ్రహించి కారు ఆపించి నన్ను వెంటనే వెళ్ళిపోమని అన్నారు. అక్కడి నుంచి తనే డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతానని అన్నారు. హడావిడిగా నేను పరిగెత్తాను. తర్వాత 3 రోజుల వరకు డ్యూటీకి వెళ్ళలేకపోయాను. ఆసుపత్రిలో చాలా టెస్టులు చేసి రాత్రంతా వారి పర్యవేక్షణలో ఉంచారు అక్కని. ఉదయం డాక్టర్ చెప్పిన వార్త విని నిశ్చేష్టున్నయ్యాను. 3 రోజుల అనంతరం అక్కకు పునర్జన్మ ప్రాప్తమైంది. మూత్రపిండం తీయకుండా పని జరిగిపోయింది. 30,000 బిల్లు వచ్చింది. 4వ నాడు యజమానిని డబ్బు సహాయం చేయమని అడుగుదామని ఆశతో వెళ్ళాను. వివరాలు విని 10,000 చెక్కు నా చేతికి ఇస్తూ ఓ పిడుగులాంటి వార్త నా చెవిన వేశాడు. తన అల్లునికి వ్యాపార విషయాలు అనుభవం కలిగించాలని, తన కారులోనే రోజు తీసుకుపోవాలని, అతనికి డ్రైవింగ్ వచ్చు కనుక ప్రస్తుతం నా అవసరం లేదని, అవసరమైనప్పుడు కబురు చేస్తా అని అంత డబ్బు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని, ఉద్యోగం తాత్కాలికంగా పోయినందుకు చాలా బాధ కలిగిస్తుందని చెప్పాడు. శ్యామల మెడలో ఉన్న మంగళసూత్రాల గొలుసు నుంచి సూత్రాలను విడదీసి పసుపు తాడుతో కట్టించి గొలుసు కొమ్మ అమ్మగా వచ్చిన సొమ్ము యజమాని ఇచ్చిన సొమ్ము జత చేసి ఆసుపత్రిలో జమ చేసి అక్కను ఇంటికి తీసుకువచ్చాను. వారం రోజులు అక్కకు సీరియస్గా ఉన్నందున నిద్రాహారాలు లేక వేదనతో విధులు నిర్వర్తించకున్న వీలు చిక్కని కారణం వలన నా ఉనికి నేనే మర్చిపోయాను. కొత్త జీవితం ప్రారంభించడం కోసం ఆటోను మళ్ళీ తిప్పటం మొదలుపెట్టాను. రోజులు కష్టంగా గడవటం మొదలుపెట్టాయి. కొద్ది రోజుల్లో తేరుకొని మామూలు మనిషిగా మారాను. ఒకరోజు నా నవల గుర్తుకు వచ్చింది. రాయడం పూర్తి అయింది కానీ పేరు ఇంకా పెట్టలేదని కూడా గుర్తొచ్చింది. ఎంత ఆలోచించినా ఎక్కడ వదిలేసినా గుర్తుకు రావట్లేదు. శ్యామలను అడిగాను, స్నేహితులను అడిగాను, ఎవరో చెప్పలేకపోయారు. పోటీ పంపే గడువు ఎటూ తీరిపోయిందని బాధపడుతూ చేసేది లేక ఊరుకున్నాను. రోజులు వారాలు గడిచాయి. నవలల పోటీ ఫలితాలు ప్రచురింపబడ్డాయని తెలిసి ఆ వారం పత్రిక కొని ఆతృతగా చూడసాగాను. ప్రసిద్ధ రచయిత సునారా కలం పేరుతో వచ్చిన నవల అందిన ద్రాక్షలు ప్రథమ బహుమతికి 50,000 ప్రకటించబడింది. అభినందనలతో ధారావాహిక నవల ప్రచురణ ప్రారంభమైంది. రచనా వ్యాసంగం పైన ఉన్న మక్కువతో నవల చదవటం మొదలుపెట్టాను. రచనా శైలి, సంభాషణ, సన్నివేశాలు, సంఘటనలు అన్నీ నాకు చిరపరిచితమైనట్టుగా ఉన్నాయి. ఆశ్చర్యంతో ముందుకు చదవటం మొదలుపెట్టాను. అది ఏదో కాదు, నేను రాసిన నవలే. నేను రాసి నామకరణం చేయని నవల. ప్రసిద్ధ రచయిత సు నారా పేరుతో ప్రచురితమవుతోంది. నాకు కళ్ళు బయర్లు కమ్మాయి. ఆనాడు పూర్తయిన నా నవల డిటిపి చేయిద్దామని నా బ్యాగులో ఉంచి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా అక్కకు సీరియస్ అన్న మాటతో పరిగెత్తినప్పుడు దాన్ని కారులోనే వదిలేశానన్నమాట. ఆ నవలను నా సునారా గారు రచనగా ఎన్నిక కాబడి ప్రథమ బహుమతి 50,000 గెలుచుకుందన్నమాట. సునారా గారి అర్ధ ప్రతిష్ట లబ్ధ ప్రతిష్ట ఒకటేసారి కలిగాయి నాకు. నేను నిశ్చేష్టునయ్యాను. అంతలో మా యజమాని గారి సాహిత్యాభిలాష గురించి గుర్తొచ్చింది. వారు నాకు చేసిన ఆర్థిక సహాయం వెనుక అంతరార్థం గుర్తుకు వచ్చింది. ఉద్యోగ ఉద్వాసనకు కారణం తెలిసింది. భగవంతుడు పుట్టిన ప్రతి జీవికి అదృష్టాన్ని నింపుతూ ఒక కప్పు మాత్రం ఇస్తాడట. ఆ కప్పు చిన్నదైనా పెద్దదైనా ఆ జీవి అదృష్టమే. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఆ కప్పులో వైశాల్యం ఉంటుంది. ఆ ప్రత్యేకత ఫలితమే నాకు ఇప్పుడు అనుభవమైంది. అదృష్టం ఆయనకు దక్కింది. ఫోన్లు, బొకేలు, విందులు, విలాసాలు, అభిమానులు అభినందనలు. యజమాని ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నాడేమో. మనస్ఫూర్తితో కూడుకున్న అక్క ఆశీస్సులు నాకు దక్కాయి. అవి చాలు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఎంతో హాయిని ఆనందాన్ని అందించాయి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు అరవైనట్టుగా అన్న సుమతి శతకం పద్యం నా మెదడులో మెదిలింది. కథ సమాప్తం.